Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం December 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరికైనా సరే ఒక కరువు లేకపోతే ఒక ఏదైనా ఒక డిజాస్టర్ అనేది ఎలా తెలుస్తుంది? సునామీ, తుఫాను, ఇప్పుడు ఆల్రెడీ అది ఉందనుకోండి. ఇక్కడ వైజాగ్ నుంచి మొదలు పెడితే కృష్ణా, గుంటూరు మొత్తం ఈ బెల్ట్ మొత్తం ఉంది. అయితే మామూలుగా మనకి ఏదైనా ఇట్లాంటి న్యాచురల్ కలామిటీ ఆర్ డిజాస్టర్ జరుగుతుంది అని అంటే ముందుగా మనకి ఈ వాతావరణ శాఖ వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరైనా మనకి ఒక చిన్న చేతావనీ ఇస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ తుఫాను లేదా సునామీ అనుకోండి, 1వ నంబర్ హెచ్చరిక, 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇట్లాంటివన్నీ జారీ చేస్తూ ఉంటారు. అయితే అది ఏ విధంగా వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళకి శాటిలైట్స్ వాటి ద్వారా తెలుస్తుంది అది అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడంటే సరే ఈ శాటిలైట్లు ఇవి వచ్చినాయి, కొంచెం టెక్నాలజీ బాగా పెరిగింది, కానీ ఇదివరకు మరి ఎట్లా చెప్పేవాళ్ళు? ఎప్పుడు వరదలు రాబోతున్నాయి, ఎప్పుడు భూకంపం వేరు, భూకంపం సముద్రంలో వస్తే వేరు, సముద్రంలో వస్తే సునామీ అవుతుంది. మరి అది వరకు ఎప్పుడైనా సముద్రంలో వచ్చింది లేదు నాకు తెలియదు. కానీ నేను ఫస్ట్ చూసింది మటుకు డిసెంబర్ అంటే ఇంచుమించి ఇదే టైంలో క్రిస్మస్ టైంలో చెన్నైలో వచ్చింది కదా సునామీ, అది అసలు అప్పుడు నాకు తెలిసి ఢిల్లీలో ఉన్నట్టున్నాం. కానీ చాలా అసలు దారుణంగా వచ్చింది, అంటే అదే ఫస్ట్ టైం అనమాట సునామీ ఇలా ఉంటుందా అని తెలిసినది అప్పుడే. అంతకుముందంతా వినడము, సోషల్ టెక్స్ట్ బుక్లో చదువుకోవడం తప్ప వేరేగా పెద్దగా తెలియదు. అది ఫస్ట్ టైం ఎంత ప్రాణ నష్టము, ఎంత ఆస్తి నష్టము జరిగింది ఏంటి అనేది, అంటే అంత అసలు ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు ఎలా పడితే అలాగా అసలు ఊళ్ళని ముంచేయడము ఇలాంటివన్నీ తెలిసినాయి అప్పుడే. మనకి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి, కొన్ని కొన్ని మనం పుస్తకాల్లో చదువుతాం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే న్యాచురల్ కెలామిటీస్ అన్నది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వచ్చి పాపులేషన్ని సమం చేస్తూ ఉంటాయి, మరీ ఓవర్ పాపులేషన్ అయిపోకుండా. అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, ఒక ఒక యుగం మొత్తం సమాప్తం అన్నట్టుగా ఏమీ ఉండదుట. ఎక్కడోక్కడ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ అంతా కొత్తగా మొదలు పెడుతున్నట్టుగా ఉంటుంది తప్ప టోటల్గా పాయింట్ బ్లాంక్ నుంచి లేకపోతే ఒక స్క్వేర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ నుంచి అట్లా ఏమి ఉండదు. కొత్త గొప్ప ఎక్కడో ఒక చిన్న మూలాలైనా ఉంటాయి, లేకపోతే మనకి మెడివియల్ పీరియడ్వి, తర్వాత ఎప్పుడెప్పటివో మనకి ఆ పాత్రలు, ఆ రాతివి ఇవన్నీ తెలిసే ఛాన్సే ఉండదు కదా. మొత్తం కంప్లీట్ వినాశనం అయిపోతే ఎక్కడో ఒక చిన్న మూలాలు ఇంకా ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ అంతమైపోయిందా అని అనిపించేటంతలాగా అది మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు ఒక యుగం అయిపోయింది, ఇంకో యుగం స్టార్ట్ అయింది అన్నట్టు ఉంటుంది. లేకపోతే ద్వాపర యుగం వి, త్రేతాయుగం వి, అప్పటిప్పటివో కూడాను ట్రేసెస్ ఇప్పుడు ఉండవు కదా. మామూలుగా ఒకవేళ మనం అలా మాట్లాడుకునే మాట అయితే అదనమాట సంగతి. అయితే మామూలుగా ఈ 536 ఇయర్లో ఒకసారి అలాంటిది వచ్చింది, దాన్ని బ్లైండ్ ఎరా అని అంటారట. 536 కూడా కాదు, 530 ADలో, బీసీ కాదు ఏడీఏ. అట్లా వచ్చినట్టుగా మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు ఎప్పుడు రాలేదట. టూ మచ్గా అనమాట. మరి అసలు వచ్చింది ఏంటి, సునామీయా, వరదలా, లేకపోతే భూకంపమా, లేకపోతే ఏంటి అసలు అది అని అంటే బాగా దట్టమైన కారు మబ్బులు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనకి వరుసగా వర్షం పడుతూనే ఉందనుకోండి, 2-3 రోజుల పాటు, నెలలు కాదులే రోజుల పాటు, బా సూర్యుని చూసి ఎన్ని రోజులైందో అనిపిస్తుంది మనకి, అవునా? వర్షం పడకుండా ఓన్లీ మేఘాలు ఉన్నాయనుకోండి, ఏంటో అసలు సూర్యుడు కనపడట్లేదు, పగలు రాత్రి కూడా తెలియట్లేదు, అసలు పక్క నుంచి లేవబుద్దయట్లేదు, ఇలా అనుకుంటూ ఉంటాం. అసలు ఎటు చూసినా చీకటిగా, అది పగలు రాత్రి తెలియకుండా దట్టమైన మేఘాలు కమ్ముకుంటే ఆహా వర్షం పడుతుందేమో అనుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ అది బాగా పీక్ సీజన్ అనుకోండి, ఎండాకాలం, అసలు మామూలు ఎండ కాదు అది, అలాంటప్పుడు ఏం చేస్తాము, బా పోన్లే కొంచెం ప్రశాంతంగా ఉంది 2 రోజులు అనిపిస్తుంది. ఎండలు మండిపోవాల్సినటువంటి వేసవి కాలంలో ఇట్లాంటి ఒక గడ్డకట్టుకుపోయేటటువంటి చలి అన్నటువంటి ఆల్మోస్ట్ 2 degrees 530 AD టూ డిగ్రీస్ టెంపరేచర్ అంటే మీరు గమనించండి ఎంత చల్లదనం ఉండి ఉంటుందో. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్కే మామూలుగా మనాలీలోనో ఇంకో చోట రోహ్తాంగ్ పాస్ దగ్గర లద్దాఖ్లో అక్కడ ఇక్కడ స్నోఫాల్ అది పడ్డ రోజున ఎలా ఉంటుంది? అబ్బో ఇంత గ్లోబల్ వార్మింగ్లో కూడా బాగా వణుకు వస్తుంది అనిపిస్తుంది. 530 AD అంటే అప్పట్లో ఇంత మెషినరీ ఇది లేదు, అసలు ఇంత గ్లోబల్ వార్మింగ్ లేదు, ఇంత వేడి పుట్టించేవేం లేదు. సో అప్పుడు ఇంకా 2 degrees అంటే ఇట్స్ ఆల్మోస్ట్ -2 degrees లాగా ఉండి ఉంటుంది మనకు తెలియడానికి 2 degrees అని మనకు చెప్పినా కూడా. సో భూమి మీద ఒక చిన్న మొక్క కానీ ఒక చెట్టు ఒక పచ్చదనం అనేది లేకుండా టోటల్గా వానిష్ అయిపోయింది. ఎప్పుడు పచ్చదనం ఉంటుంది? సూర్యుడు ఉంటే నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని గ్రహించి సూర్యుడి నుంచి ఆ రేస్ని తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని తయారు చేసుకుంటుంది ప్లాంట్. మరి అసలు ఇవేవీ లేకపోతే పరిస్థితి మొత్తం తలకిందులాగా తారుమారైపోతుంది. దాంతో అసలు మహా కరువు అని అంటారు చూసారా, ఆ టైప్లో కరువు వచ్చిందంట. ఆ కరువుని అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. అండ్ దాని నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ 100 ఏళ్ళు పట్టిందంట తెలుసా. 100 ఏళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్. ఏ కరువు నుంచి అయినా ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదు, చేస్తుంటే ఈ పాటికి మాకు అట్లా ఉండేది ఇట్లా ఉండేది మనం రకరకాలు చెప్తూ ఉంటారు కదా. అలాగ చూసుకుంటే ఎంత కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా అంటే ఇప్పుడంటే కేంద్ర ప్రభుత్వాలు అప్పుడైతే రాజులే కదా, అట్లా చేస్తుంటే కనుక ఏ పాటికి చేస్తుంటే ఎంత వచ్చి ఉండేది అసలు? కొద్దో గొప్ప అయినా 100 ఏళ్ళు పట్టింది అది మళ్ళీ మామూలు అవ్వడానికి అని. అంటే ఒక చిన్న మొక్క లేదు, తినడానికి తిండి లేదు. ధాతువు నామ సంవత్సరంలో కూడా ఒకసారి ఇట్లాగే కరువు వస్తే ఇది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. ఏంటంటే ధాతునామ సంవత్సరంలో వచ్చిన కరువు కాబట్టి ధాతు కరువు అన్నారట. అప్పుడు ఇట్లాగే పంటలు లేవు, మొత్తం అసలు వర్షాలు లేవు, ఎండిపోయినట్టు మొత్తం భూమంతా ఇలా మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి అనమాట. పర్రెలు వాచిపోయి అసలు ఒక్క మొక్క లేకుండా అలా ఉంటే అప్పుడు తిండి లేదు, పాడి అసలు పాడి పంటలు అంటారు చూసారా, పాలు పెరుగు ఇలాంటివి కూడా లేవు. కొద్దో గొప్ప ఎక్కడో ఒక చిన్నగా ఎక్కడన్నా గడ్డి ఉంటే ఆ కాస్త గడ్డి తిని పాలు ఇచ్చేవిట ఆవులు అంతే. పంటలు అయితే అసలు రూల్డ్ అవుట్. సో ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఏదైతే కాస్తో కూస్తో పాలు ఇస్తున్నాయో ఆ పాలనే తోడేసుకుని పెరుగులాగా చేసుకుని ఈ మరి పొలాలన్నీ ఎండిపోయినాయి కదా. సో వాటిల్లో కొద్దో గొప్ప అట్లా కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ రేగడి మట్టి కొద్దిగా తడిపి దాంట్లో ఈ పెరుగేసి ఆ రేగడి మట్టిని తిని బతికారంటే మీరు ఆలోచించండి ఎంత భీభత్సమైన కరువు అది. రేగడి మట్టిలో పెరుగేసుకుని దాన్నే తిన్నారట. మో తలుచుకుంటేనే భయం వేసేటట్టుంది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఆరు ఒక్కొక్క 10-15 ఏళ్ళు కూడా అక్కర్లేదు, ఒక 20-25 ఏళ్ళకు ఒకసారి ఇట్లాంటి ఒక క్రైసిస్ వస్తుంది, ఒక నేచురల్ కెలామిటీ, ఏదో ఒక విధంగా కరువు కావచ్చు ఏదైనా కానీ. అది వచ్చినప్పుడు మటుకు నిజంగా అప్పుడు మనకు తెలుస్తుంది ఒక తుఫాన్ కానీ ఒక కరువు కానీ ఏదైనా సరే అసలు ఏంటి ప్రపంచము, ఏంటి మనం, ఎంత దీంట్లో ఒక చిన్న సూది మొనలో ఫ్రాక్షన్ ఆఫ్ స్మాల్ పార్టికల్ స్మాల్ మాలిక్యూల్ అంతకన్నా కూడా ఇంకా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మనము మన సృష్టి అసలు ఏంటి ఇదంతా, ప్రపంచం ఎలా ఉన్నది, ఎట్లా అయిపోయింది, ఒక క్షణం పట్టదు మన ముందున్నటువంటి ప్రపంచం పూర్తిగా డిస్మాంటిల్ అయిపోవడానికి. దీనికోసమని మనమేమో ఓ అసలు ఇది నా భూమి, ఇది ఇక్కడ నాది, ఇది నాది అని ఓ ఇంతలా మనం కొట్టేసుకుంటున్నాం పోట్లాటలు. సో అల్టిమేట్గా ఏదన్నా వస్తే చుట్టబెట్టుకుపోతుంది అసలు. అప్పుడు ఇంకా మనం ఏమి చేయడానికి లేదు, మాట్లాడటానికి లేదు. ఇది పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఒక 530 AD జరిగినటువంటి ఒక చిన్న మహాకరువు, ఈ కరువు కాలాన్ని ఎవరైనా సరే పర్యావరణానికి సంబంధించిన చరిత్రకారులు సైంటిస్టులు వాళ్ళందరూ అసలు సిసలైనటువంటి బ్లైండ్ ఎరాగా పిలుస్తారు. మరి బ్లైండ్ ఎరా అనేది ఎందుకు వచ్చింది, అసలు ఆ కరువు ఎందుకు సంభవించింది, ఆ కరువు వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటి, అది ఎక్కడెక్కడ వచ్చింది, ఏ లొకేషన్స్లో వచ్చింది, వీటన్నిటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎందుకు మరి వాళ్ళ ఈ కరువు గురించి అని అంటే గనక, ఆల్రెడీ ఇప్పుడు మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ లాగా వస్తుంది కదా, సో దానికి అంటే ఇట్లాంటివి ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినాయి, వాటిలో ది రిమార్కబుల్ థింగ్స్ ఏంటి ఇదివరకు, మన ఇప్పుడు ఈ సునామీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే చాలా రకాలు వచ్చినాయి కలామెటీస్. అంటే ఇప్పుడు వాటితో దీన్నేం పోల్చట్లేదు, ఇది అంత భయంకరము కాదు, ఇది తొందరగానే సర్దుమణుగుతుంది, ఒక 2-3 డేస్లో మొత్తం నార్మల్ అయిపోతుంది. బట్ ఆ సందర్భంగా, ఇది ఒక సందర్భంగా తీసుకుని ఇది వరకు వచ్చిన వాటి నుంచి మనం ఎలా ఎమర్జ్ అయ్యామో స్టిల్ అనేది చెప్తున్నా. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Prati Guruvaram Ratri 7 Gantlu New York Samayaniki Mind Media Samarpinchu The Techie Talk. Prati Guruvaram Technology Varta Visheshalu, Mobile Applications Gurinchi, Gaming, Automobiles, Mariyu Camera. వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి సాధారణంగా ఎవరికైనా సరే ఒక ఎరా గురించి మాట్లాడేటప్పుడు అప్పట్లో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ చెప్పేటటువంటి ఒక ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడా నిజంగా ఇంత దారుణంగా జరిగిందా అని. ఆ దానికి సాక్ష్యాలుగా వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ 538లో జరిగినటువంటి దానికి సాక్ష్యంగా ఎవరూ లేరు. సో అందుకే హిస్టరీలో రికార్డ్స్లో చూస్తే గనక ఈ పర్యావరణ చరిత్రకారులు అంటారు చూసారా, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఎనలైటిక్స్ కానీ లేకపోతే అనలిసిస్లు కానీ లేకపోతే ఎవరైనా ఎక్కువగా హిస్టరీ చదివే వాళ్ళు ఎవరైనా సరే అప్పట్లో ఆ రాజు గెలిచాడు ఈ రాజు గెలిచాడు ఇట్లాంటివే కాకుండా ఇవి కూడా చదువుతారు కొంతమంది. దాంట్లో ఈ పర్యావరణాన్ని గురించి చదివిన వాళ్ళలో ఈ 538లో వచ్చినటువంటి ఒక నేచురల్ కలామిటీ దాని గురించి చాలా అసలు ఒళ్ళు గగురు పొడిచేలా చెప్తూ ఉంటారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. బ్లైండ్ ఎరా అనేది ఏదో మామూలుగా మాట వరుసకి సరళే ఒక పేరు పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి పైథాను అట్లాంటివి కట్రీనా ఇలాంటివి ఏవో పేర్లు పెడుతుంటారు కదా తుఫాన్లకి, అలాంటివి ఏదో ఒకటి ఊరికనే పేరు పెట్టడం కోసం పెట్టింది కాదు. కొన్నేళ్ల క్రితం అంటే 538 నాటి కాలంలో ఈ భూమి నిజంగా అలాంటి ఒక భయంకరమైనటువంటి బ్లైండ్ ఎరా బాట నడిచింది. ఎప్పుడు ఎక్కడ అంటే రీజన్ అయితే తెలియదు, కానీ వేలాది కారు మబ్బులు అసలు ఎట్లా అంటే ఇంకా పూర్తి డ్రై యాష్ టైప్లో యాష్ కలర్లో మొత్తం అలాగా గ్రే మొత్తం. అది యూరోప్, మిడిల్ ఈస్ట్, తర్వాత ఏషియా, ఈ దేశాలన్నింటినీ దట్టంగా కమ్మేసినాయి. ఎంత దట్టంగా అంటే అది సమ్మర్ అయినా కూడా ఎండ భూమిని కనీసం ఇట్లా తాకను కూడా తాకలేనంత. సమ్మర్లో మామూలుగా ఎంత భీభత్సమైన వేడి ఉంటుంది, అలాంటిది సమ్మర్లో కూడా కనీసం సూర్యరశ్మి భూమిని తాకడానికి కూడా రానంత వీలుగా గడ్డగట్టే చలి. పైగా అంత వేసవి కాలంలో ఎవరైనా సరే కొద్ది గొప్ప అయినా అంటే ఎంత ఎండ పడకపోయినా వేడి ఉంటుంది అనుకుంటారు, కానీ ఫ్రీజింగ్ వింటర్ అని చెప్పొచ్చు అలా తయారైపోయింది. అది కూడా ఒక్కటి రోజు రెండు రోజులు అయితే ఏంటో సూర్యుడిని చూసి చాలా కాలం అయిందని అనిపించవచ్చు మనకి, మరి అదే కనుక 18 నెలలు, ఎస్ 18 నెలలు చిమ్మ చీకటి తప్ప అసలు వెలుతురు అనేది జాడ లేకుండా ఉంటే పరిస్థితి ఏంటి? సూర్యుడు కాదు కదా అసలు మనకి పగలేది రాత్రిది తెలియదు. అప్పట్లో అయితే ఇంకా మరి కరెంటు కూడా ఉందో లేదో నాకైతే డౌటే. సో అది అసలు బో నరకమే చెప్పాలంటే. ఏం జరుగుతుందో అర్థం కాదు, అసలు అసలు చీకటే ఇంకేమీ లేదు, రోజు మొత్తం చీకటే. అలా ఉండింది 18 నెలలు. చైనాలో విపరీతమైనటువంటి మంచు తుఫాను, మంచు వర్షాలు, దాని ఫలితంగా ఒక మొక్క లేదు, చిన్న చిగురు వచ్చే ప్రసక్తే లేదు. పంటలు లేవు, దానివల్ల గ్రెయిన్స్ లేవు. మనిషిలో ఎటువంటి రోగ నిరోధక శక్తి అసలు లేనే లేదు. సన్ను ఉంటే సన్ ద్వారా వచ్చే రేస్ నుంచి మనకి విటమిన్ ఇ, తర్వాత మిగతా స్కిన్ డిసీజ్ రాకుండా ఇట్లాంటివి చాలా ఉంటాయి. స్కిన్ డిసీజ్ వచ్చేదే అసలు మెయిన్ సూర్యరశ్మి లేక. విటమిన్ డి ఉండదు, బోన్స్ గట్టిపడవు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పటికి కూడా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అనగానే మీరు ఏసీ రూమ్లో పనిచేస్తుంటారా, మీరు అసలు ఎక్కడ బయట తిరగరా అని అడిగేస్తూ ఉంటారు డాక్టర్స్. కొద్దిసేపు పొద్దుననే సూర్య నమస్కారాలు, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పింది, సూర్య నమస్కారాలు చేయండి, లేకపోతే ఇంకొకటి చేయండి, ఇంకోటి చేయండి అని. అవన్నీ కూడాను ఏదో ఒక రిలీజియస్ ఒక రిచువల్ లాగానో ఇంకోటో కనుక చేసే మాట అయితే మనకి అన్నీ ఏంటో అసలు అన్నిట్లా చెప్తారు, ప్రతి దాంట్లోనూ దేవుడిని చూస్తారు అది అనుకుంటారు. కానీ అదొక రిలీజియస్ రిచువల్ లాగా కాకుండా మీ హెల్త్కి మంచిది, పొద్దున్నే మార్నింగ్ వాక్ చేయండి, లేదా సూర్య నమస్కారాలు చేయండి, ఏదో ఒకటి చేయండి. సూర్య నమస్కారాలు చేయడం అంటే ఏముంది, ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ సూర్యుడి వైపు చూస్తూ ఉంటే అటు బ్యాలెన్సింగ్ యాక్ట్, ఇటు చర్మానికి సూర్యరశ్మి తగులుతూ ఉండడం వల్ల ఎటువంటి స్కిన్ డిసీజెస్ రాకుండా ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి. స్టిల్ మనం ఏంటంటే దాన్ని ఒక రిలీజియన్ అన్నట్టుగా కన్ఫైన్ చేసే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదువుకోవడం ఇవన్నీ ఏం చేస్తాం అని అంటారు. కాబట్టే ఇదిగో ఈ స్కిన్ డిసీజ్లు, విటమిన్ డీలు, దాని డెఫిషియన్సీకి మళ్ళీ బోన్స్, కాల్షియం లేదు, అది ఇది, ఇక ఒకటేంటి. ప్రతి ఒక్క మన సైంటిఫిక్ రీజన్కి ఒక రిలీజియస్ దాన్ని జోడిస్తారు కాబట్టి అప్పుడైతే ఖచ్చితంగా చేస్తారు. అరే దేవుడి మీద ఒక చిన్న ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది, భయమో భక్తో రెండూ లేకుండా ఎవరు ఉండరు కాబట్టి ఆ ఒకవేళ ఆ విధంగా చెప్తే ఏమోలే ఏ పుట్టలో ఏ పా ఉందో సరే చేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా చేస్తారు. ఆ నమ్మకం లేని వాళ్ళు ఏం చెప్పినా చేయరు, ఇక అసలు అది వేరే, ఆ దోవే వేరే అసలు. సో దీనివల్ల ఏంటంటే మనుషుల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి విపరీతమైనటువంటి డిసీజెస్ స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా ఏంటి, ఇక ఒక చోట స్టార్ట్ అయిందంటే డిసీజ్ అసలే చల్లగా ఉంది, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఎప్పుడైనా సరే వింటర్లోనే ఎక్కువగా ప్రాపగేట్ అవుతూ ఉంటాయి, ఇంకా ఎక్కువగా అందరికీ కంటేజియస్గా తయారైపోతూ ఉంటుంది. ఎండాకాలం అంత ఉండదు, చలికాలమే చాలా ఎక్కువ. ఇప్పుడు ఏబోలాలు, తర్వాత వైరస్లు అన్నీ కూడా, స్వైన్ ఫ్లూలు ఇవన్నీ చలికాలం ఎక్కువ వస్తాయి. ఎండాకాలం అసలు ఎక్కువ కంటేజియస్గా అందరికీ వ్యాపించవు. జలుబు కూడా, ఫ్లూ కూడా ఎందుకు కంటేజియస్, ఇన్ఫ్లుయెన్సా వైరస్, అది చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడే అది ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఇలాగా మరి అసలు 18 నెలల పాటు ఎండే లేకపోతే ఫ్రీజింగ్ టెంపరేచర్స్, మంచు వానలు పడుతూ ఉంటే ఖచ్చితంగా అన్ని రోగాలు ప్రబలుతాయి. ఎక్కడ తిండి గింజలేదు, పైగానేమో ఆరోగ్యాలు పాడు. ఆ వ్యాధులు ఊర్లు, దేశాలు దాటి కాంటినెంట్స్ కూడా చుట్టుముట్టేస్తూ వెళుతున్నాయి. చెట్టు చేమ, పాడి పంట, మనుషులు, ఇక అసలు ఇది అది అని లేదు. ఎవ్రీ లివింగ్ థింగ్ ఈజ్ ఎఫెక్టెడ్, వర్స్ ఎఫెక్టెడ్ రాదర్. సో ఆ మహా కరువుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు టప 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 పిట్టల్లా రాలిపోయారు. 536లో స్టార్ట్ అయినటువంటి ఈ కరువు ప్రపంచం నుంచి భూమి తిరిగి కోలుకోవడానికి ఆల్మోస్ట్ 100 ఏళ్ళు పట్టింది అని అంటారు హార్వర్డ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ మెక్ కార్మిక్. గడిచిన 2300 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు 2 నుంచి 1కి మధ్య పడిపోవడం అదే ఫస్ట్ టైం అంట. అదే ఫస్ట్, ఆ తర్వాత చాలాసార్లు జరిగినా కూడా. కెటాక్లైసమిక్ ఐలాండిక్ ఎరప్షన్ అనేటటువంటి ఒక పరిస్థితి వల్ల భూమికి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి సైంటిస్టులు పూర్తి అనలైజ్ చేసి చెప్పారు. దాంతో నార్త్ పోల్ వైపు మొత్తం కరువు బారిన పడి అతలకుతలం అయిపోయింది. మరి అంతు తెలియని ఆ కారుమేఘాల సంగతి ఏంటి అనే దిశగా గ్లేషియాలజిస్ట్ పాల్ మయోస్కీ ఆధ్వర్యంలో కొన్ని రీసెర్చ్లు జరిగినాయి. అయితే 536వ సంవత్సరంలో 2 అతిపెద్ద భారీ వాల్కనోస్ ఎరప్ట్ అవ్వడం, ఒకదాని తర్వాత ఒకటి ఎరప్ట్ అయినాయి. సో ఆ ఎరప్షన్ వల్ల మెయిన్ ఈ పరిస్థితికి కారణం అని తెలియదు. ఎందుకంటే ఆ ఎరప్షన్ తర్వాత వచ్చినటువంటి ధూళి కణాలు మొత్తం కారు మేఘాలలాగా కమ్మేసాయి. అసలు ఆ ఏదైతే ఆ వాల్కనో నుంచి ఏదైతే ఎరప్షన్ వచ్చిందో అది పూర్తిగా ఇట్లా ధూళి కణాలు అన్నీ ఒకదాని వెంట ఒకటి రెండు కదా పైగా పెద్దవి హ్యూజ్ వాల్కనోస్ ఎరప్ట్ అయ్యేసరికి టోటల్గా మొత్తం ఇలాగా దుమ్మంత పైకి లేచింది. ఆ ధూళి కణాల ఫ్లై యాష్ లాగా ఉన్నవన్నీ కూడాను అలాగ పైకి ఎగసినాయి. అలా 18 నెలల పాటు చీకటికి కారణమైందిట టోటల్ మొత్తం. అంతలాగా అవి ఒక వాతావరణంలో మార్పులు తీసుకొచ్చేటంతగా ఎరప్ట్ అయినాయంటే ఆలోచించండి ఏ రేంజ్లో అది విస్ఫోటం జరిగింది అని. లావా ఎటు ఉబుకుతుంది, అది కాకుండా ఇంత వచ్చిందంటే ఆ రెండు వాల్కనోస్ వల్ల 18 నెలల పాటు భూమి మీద లైఫ్ అనేది లేకుండా పోయింది. అది చదివినప్పుడైతే ఒకసారి నాకు బో బాబాయ్ ఇలా కూడా ఉందా ప్రపంచం ఒకసారి అనిపించింది. 18 నెలల పాటు సూర్యుడు లేకుండా అది. సో ఇప్పుడు రీజన్ తెలిసింది, ఏం జరిగింది అనేది, ఎట్లా జరిగిందనేది తెలిసింది, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది తెలిసింది. ఎన్నాళ్ళ పాటు ఇది సెట్ అవ్వడానికి 100 ఏళ్ళు పట్టిందంటే మనకు అది కూడా ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంతటి దారుణం ఇంకా రాలేదు, రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఏదో తుఫాన్లు అలాంటివి అంటే ఏదో ఒక 3 రోజులు 4 రోజుల్లో ఏదో అలా సెట్ అయిపోతుంది, అలాంటివి మాత్రమే తప్ప అంతకు మించిన పెద్ద పెద్ద నేచురల్ కలామిటీస్ రాకూడదని కోరుకుంటూ ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను. ఆ తర్వాత ఒక సూపర్ డూపర్ విషయం చెప్తాను.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సంతసింతగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్త మామ సంతసింతగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు.
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరిపోయే, తోలు తీసి తినగా అబ్బప్ప పులుపు, తిననే తినను నువ్వు తీయగుంటే ఎంతో హాయ్ హాయ్. చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఒకటి గుర్తొచ్చింది కదండి, ఎన్నిసార్లు సరదాగా పాడుకునేవాళ్ళం కదా. అయితే నారింజకాయ తీయగా లేకపోయినా నారింజకాయతోటి నోరూరేలా మనం చేసుకోగల ఒక రెసిపీని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అదేమిటంటే నారింజకాయ కారం. దీనికి కావలసింది నారింజకాయలు 2, ఎండుమిరపకాయలు 15, మెంతులు 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 స్పూన్లు. ఇక తాలింపుకి లేక పోపుకి కావలసిన పదార్థాలు ఏమిటంటే నూనె 2 స్పూన్లు, ఆవాలు 1/2 స్పూను, ఇంగువ కొద్దిగా. తయారు చేసుకునే విధానం, నారింజకాయలు పై తొక్క తీసుకుని తొనల లోపల ముత్యాలను చేదు రాకుండా ఒలుచుకుని ఒక గిన్నెలోకి రసంతో సహా తీసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి 3 స్పూన్ల నూనె వేసి బాగా కాగగానే ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారగానే అందులో సరిపడా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని ఒక గిన్నెలో వేసి ఒలిచిన ముత్యాలను వచ్చిన రసంతో సహా వేయాలి. స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి బాగా కాగగానే 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసి, ఆవాలు, కొంచెం ఇంగువ వేసి పోపు పచ్చళ్ళు కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే నారింజకాయల కారం ఇడ్లీ, దోశలు మరియు వేడి వేడి అన్నంలోకి సర్వింగ్కు సిద్ధం. ప్రయత్నిస్తారు కదూ? మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సూపర్ డూపర్ విషయం చెప్తానన్నాను కదా, మన చిన్నప్పుడు మనం సైన్స్లో చదువుకున్నాం గుర్తుందా? ఏంటి నువ్వు మాట్లాడితే సోషల్లో చదువుకున్నాం, సైన్స్లో చదువుకున్నాం అంటావు? అసలు ఇప్పటికే పెద్ద అయిన తర్వాత కనీసం క్లాసులు తప్పుతాయి అనుకుంటే ఇదిగో నువ్వు ఇలా మళ్ళీ క్లాసులు గుర్తు చేయడం ఏం బాగాలేదంటారా? సైన్స్ అండి, సైన్స్, సోషల్, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నవన్నీ మనకి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కదా, పడాలి కూడా. సో మరి అట్లాంటి ఉపయోగపడే విషయాలు మరి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. అయితే ఇంతకీ విషయం ఏంటి అని అంటే, మన చిన్నప్పుడు హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ అని అంటే, దేర్ ఆర్ 9 ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేవాళ్ళం. సరే ఇప్పుడు పిల్లల్ని అడిగారనుకోండి, నో దేర్ ఆర్ 8 ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, అట్లా చెప్పేస్తారు. ఓకే, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, అంతే. ప్లూటో లేదు. మనము ఒకసారి తప్పు చెప్తున్నారా, మా చిన్నప్పుడు ఉన్న గ్రహము ఇప్పుడు ఎటు పోతుంది, మరీ చెప్తావు మరీను అని చెప్పి ఆ గడువులో కనుక పోసాని కృష్ణమూర్తులు అంటాడు కదా, పుట్టినప్పుడు 300 ఉంటాయి ఎముకలు, అయితే గీతే మరి పెరిగితే 400 అవ్వాలి, లేదంటే 300 అయిపోవాలి, అంతేగాని 208 ఎలా అవుతాయండి, అసలు 206 ఎలా అవుతాయండి, ఏం మాట్లాడుతున్నారు అది ఇదని చెప్పి ఓ అరిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఉంటే గింటే ఇంకొక గ్రహం ఆడవాలి కానీ ఒక గ్రహం అసలు ఎటెళ్ళిపోతుంది, మరీను టూ మచ్ గ్రహం గ్రహమే లేకుండా లేపేస్తారా అది ఇది అని చెప్పి మనమేమో గొడవ వేసుకోవచ్చు. నేను ఫస్ట్లో అలాగే చేశాను, అంటే నాకు తెలీదు నేను చదువుకున్నప్పుడు మరి 9 ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళేమో చదువుతున్నప్పుడు 8 ప్లానెట్స్ 8 పిచ్చా వేరా 9 ఉంటాయి కరెక్ట్గా చూడు అని అంటే లేదు 8 అన్నారు. అదేంటి అని అంటే అరే మా దాంట్లో ప్లూటో లేదు అంటే ఎటుపోతుంది ఒక గ్రహం గ్రహం ఎట్లా మాయమైపోతుంది అసలు అని చెప్పి ఓ గొడవ వేసేసుకున్నాను. వాళ్ళ టీచర్ని అడిగితే లేదండి 8 అని చెప్పారు. ఎక్కడ తేడా కొడుతుంది నాకు అర్థం కాల. మా చిన్నప్పుడు ఖచ్చితంగా తప్పు చెప్పు ఉండరు, ఎందుకంటే అన్ని మనం మార్కులేశారు అన్నిట్లోనూ మనం చదివాము, ఇప్పుడు సడన్గా వచ్చేసి గ్రహాలు 9 కాదు 8 అని అంటే ఏంటి అసలు అని అంటే ప్లూటోని తీసేశారు ఆ ప్లానెట్ అనే లిస్టులో నుంచి దాన్ని తీసేశారు కాబట్టి ఇప్పుడు 8 అని చెప్పారు. ఓహో ఓకే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వడానికి మళ్ళీ గ్రహాలు 9 అని అనుకొని చదువుకోవాల్సి రావచ్చు అని అంటున్నారు. అసలు వీళ్ళకి ఏమైనా పని ఉందా, ఇప్పుడే ఇట్లా అంటారు తర్వాత మళ్ళీ ఇంకోలా అంటారు మళ్ళీ తర్వాత ఇట్లా అంటారు, ఏ 20 ఒకసారి ఏమైనా కొత్త గ్రహాలు వస్తాయా పాత పాడైపోతాయా అంటారు. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో 9 గ్రహం ఖచ్చితంగా ఉన్నది, కాకపోతే అది మన టెలిస్కోప్లకి చిక్కట్లేదు అని సైంటిస్టులు అంటున్నారు. ఎస్, నెప్ట్యూన్ వెనకాల అలా కనపడి కనపడకుండా ఒక చిన్నది దోబూచులాడుతూ ఉన్నదంట, అది చాలా తొందరలోనే ఖచ్చితంగా మనకు కనపడుతుంది, అది గ్యారంటీగా మనం చూస్తాము అని ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే మరి ఆ కనపడేది ఏంటి అంటే అది భూమి కన్నా 10 ఎక్కువ వెయిట్ అంటే అటామిక్ వెయిట్ కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు. అటామిక్ వెయిట్ యాక్చువల్గా ఎలిమెంట్స్కి ఉంటుంది, ద్రవ్యరాశిని ఏమంటారో మరి మాస్ కలిగి ఉంటుంది. అయితే సూర్యుడు నెప్ట్యూన్ మధ్య దూరంతో పోలిస్తే 20 ఎక్కువ దూరంలో ఉన్న ఈ గ్రహం, ఈ కొత్తది ఏదైతే ఉందో అది నెప్ట్యూన్ కన్నా 1.60 lakhs రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, తక్కువ కాంతితో ప్రకాశిస్తుంది. 1.60 lakhs తక్కువ కాంతితో ప్రకాశిస్తుంది నెప్ట్యూన్ కన్నా. సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి మనకి ఎంత టైం పడుతుంది, అలాగా దీనికి సుమారు 15,000 పడుతుంది. ఎస్, ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి. మరి ఇంతకీ అసలు ఇది ఉన్నది అనేది మనకి ఎట్లా తెలిసింది, ఎలా ఊహించారో తెలుసా? చాద్ ట్రుజిలియో స్కాట్ ఎస్ షెపర్డ్ అనేటటువంటి ఈమెన ఖగోళ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు 2014 ఒక చిత్ర విచిత్రమైన సంగతిని గుర్తించారు. అదేంటయ్యా అంటే నెప్ట్యూన్ గ్రహానికి కొంచెం దూరంగా ఈ క్యూపియర్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది కదా, దానికి అవతల కొద్దిగా నెమ్మదిగా తిరుగుతూ ఉన్నదంట సెడ్నా అని చెప్పి. 2012 వీపీ లాంటి మంచుతోటి చిన్న చిన్న చిట్టి చిట్టి గ్రహాల కక్షలు ఒకటేలాగా ఉన్నాయి అని చెప్పి ఇవి కనుక్కున్నారు వీటిని. ఇదే ఆ 9 గ్రహం ఊహా సిద్ధాంతానికి ఒకసారి అలా చిన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత మైఖేల్ ఈ బ్రౌన్, కాన్స్టంటిన్ బ్యాటిజిన్ అనేటటువంటి సైంటిస్టులు దీని మీద ఇంకొంచెం బాగా రీసెర్చ్లు అవి చేసి ఈ చిన్న చిట్టి పొట్టి గ్రహాలు ఈ మిగతా అంతర గ్రహాలలాగా చుట్టూ అంటే ఆల్రెడీ సూర్యుడి యాక్సిస్ వంపులో తిరుగుతున్నట్టుగా గుర్తించారు. అంటే వీటిని ఆకర్షిస్తున్నది ఖచ్చితంగా ఆ 9 గ్రహమే అన్నది శాస్త్రవేత్తల ఊహ. అయితే దీన్ని గుర్తించడానికి ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ టెక్నాలజీని గనక ఉపయోగిస్తే, ఇఫ్ ఎట్ ఆల్, మనకి ఆ లాగుతున్న 9వ గ్రహం ఏంటి, అది ఎలా ఉన్నది అనేది తెలుసుకుని దానికి ఒక మళ్ళీ ఒక కొత్త పేరు పెట్టాలిగా. మరి ఆ పేరు పెట్టి అప్పుడు మనకి సైన్స్లో సిలబస్ మళ్ళీ తిరగ రాస్తారు. దెర్ ఆర్ 9 ప్లానెట్స్ దట్ ఈస్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఈ చేరిన 9వ గ్రహాన్ని పెట్టి ప్లూటో బదులు మెర్క్యూరీ, వీనస్ అని చెప్పి ఆ 9వ దాని పేరు కూడా చెప్తారు. ఇది అతి త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి వచ్చిన విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఎండ్ ఆఫ్ ది షోకి వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాం అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఈ జోకు అందరికీ జోక్ లాగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కొంతమంది దీన్ని సీరియస్గా కూడా తీసుకోవచ్చు, ఐ డోంట్ నో. బట్ ఆన్ అ లైటర్ నోట్, నవ్వుకోవడానికి మాత్రమే, సాధారణంగా ఎవరికైనా సరే సండే వచ్చింది అని అంటే కొంచెం లేట్గా లేద్దాంలే పర్వాలేదు, రోజు అంటే ఆఫీసులు స్కూల్స్ వీటి వల్ల కొంచెం తొందరగా లేవాల్సి వస్తుంది, బట్ అట్లీస్ట్ ఇవాళ కొంచెం లేట్గా లేద్దాము అని అనిపించి కొంచెం లెథర్జిక్గా స్టార్ట్ అయి చేద్దామని అనుకుంటారు. ఎక్కడో ఉంటారులేండి అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఏ రోజైనా సరే 4 to 3 లేచి కూర్చున్నాడు, వాళ్ళ సంగతి మనకు అనవసరం. బట్ అట్లీస్ట్ సండే మనకి నచ్చిన టైంలో స్టార్ట్ అవ్వాలి డే అనేది అని కనుక అనుకుంటే, అలాంటి వాళ్ళ కోసం ఈ జోక్ అన్నమాట. ఒకసారి ఏమైందంటే ఒక ఫిషర్మ్యాన్ రోజు వెళ్ళి చేపలు పడుతూ ఉంటాడు, ఆ రోజు సండే, ఆ రోజు కూడా పొద్దుననే లేచాడు. సరే బాగా చీకటిగా ఉంది, ఇప్పుడే ఏం మనం పాస్ కొంచెం టైం పాస్ చేద్దాం, ఇప్పటి నుంచే ఏం చేపలు పడతాంలే అని చెప్పి, సరే ఒక చిన్న చేతి అంటే ఇదివరకు ఈ చిల్లర అవి వేసుకోవడానికి ఒక మూట లాంటిది ఉంటుంది చూసారా, దానికి ఒక తాడు ఉంటుంది, దాన్ని లాగితే టైట్ అయిపోతుంది లేకపోతే లూజ్గా ఉంటుంది, అలాంటి ఒక మూట లాంటిది అంటే చిన్న బ్యాగు లాంటిదో మూట లాంటిది ఏదో కనపడింది. సరే అందులో రాళ్ళు ఉన్నాయి, సరే ఈ సూర్యుడు వచ్చేలోపు నెమ్మదిగా ఒకసారి రాళ్ళు మనం ఎంత దూరం వేస్తామో చూద్దాము అని అనుకున్నాడు. అనుకుని గట్టి దూరంగా టప్ప 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 అని చెప్పి వేస్తూ ఉన్నాడు చీకట్లో రాళ్ళని నదిలో. సరే ఇక అన్ని వేస్తాడు, ఇంకొక్కటి మిగిలి ఉన్నది. ఆ టైంకి కరెక్ట్గా సూర్యుడు వచ్చాడు, అప్పుడే ఇంకొక్కటే ఉంది చేతిలో. సరే సూర్యోదయం అయింది కదా అని చెప్పి ఇదే లాస్ట్ కదా, ఇది ఒకటి మాత్రం అట్టు పెట్టుకుని ఏం చేస్తామని చెప్పి అలా చూసి వేద్దాం అనుకునే టైంకి చేతిలో చూస్తే అప్పటి వరకు చీకటి ఉంది, మరి అప్పుడే సూర్యుడు వచ్చాడు. చూసుకుంటే అది రాయి కాదు, తను పట్టుకున్నది వజ్రం. అప్పుడు తనకు అర్థమైంది, దేవుడా ఇప్పటిదాకా నేను నీళ్ళల్లో వేస్తూ నదిలో వేస్తూ ఉన్నవి డైమండ్సా, ఇదే లాస్ట్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ నేను ఆల్రెడీ నదిలో పడేశానా, చిచ్చి అని చెప్పి తనని తనకి తిట్టుకున్నాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైనటువంటి మోరల్ ఏంటి, ఆదివారాలు ఎప్పుడూ కూడాను తొందరగా లేవకూడదు అని. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ రావచ్చు, అది కాదు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మొబైల్ గనక పట్టుకెళ్ళుంటే అసలు ఆ సంచిలో ఏమున్నాయి అనేది టార్చ్ వేసి చూసేవాడు, అప్పుడే చూసే ఇదేదో బాగుంది అని చెప్పి బ్యాగు ఇంటికి తెచ్చుకునేవాడు. అదే గనక చీకటి మొత్తం పోయాక పొద్దున గనక లేస్తే ఈలోపు ఇంకా ఎవరైతే లేస్తారో వాళ్ళు లేచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళే తీసుకునేవాళ్ళు అని చెప్పి మీరు అనే ప్రమాదం ఉంది. సరే ఇక్కడ మనం జోక్గా తీసుకుంటున్నాం కాబట్టి మోరల్ ఆఫ్ ది స్టోరీని ఇలా చెప్పాం, కాదు జోక్గా తీసుకోకూడదు, కొంచెం సీరియస్ అనుకోండి. అసలు ఏ రోజైనా సరే కాస్త తెల్లవారుజామున లేస్తే మంచిది అని అంటారు. అప్పుడు జూలైలో అల్లు అర్జున్ లాగా తెల్లవారుజామున కోడి కూడా లేస్తుంది, ఏమైంది చికెన్ వండేసుకుని తినేస్తున్నారు అని అంటారు. సో ఎవరి అలవాట్లు ఎవరి లైఫ్ స్టైలు వాళ్ళదనుకోండి. సో మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, ఈసారికి ఇలా కానిచ్చేయండి. కాకపోతే సండే అయినా మండే అయినా ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎటు మనం చేయాల్సిన పనులు అయితే అలాగ ఉండిపోతాయి. సో ఆ పనులు ఎటు చేయాలి, ఆ చేసే పనులేవో కొంచెం తొందరగా ముగించేసుకుంటే సండే కొంచెం లాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే కనుక 10:00 to 11:00 లేచి అప్పుడు నెమ్మదిగా పనులు స్టార్ట్ చేస్తే రోజంతా పని చేస్తున్నట్టే ఉంటుంది. సో సండే కూడాను మరీ 4:00 to 5:00 కాకపోయినా ఓ 6:00 లేచి 8:00 అలా పని చేసేసుకొని 9:00 అప్పుడు కూర్చొని హ్యాపీగా ఈనాడు అది ఇది అని అంటే ఈనాడు ఆదివారం సాక్షిలో వచ్చే పజిల్స్ అవి ఇవి అని నింపేసుకుని టీవీలో వచ్చే సినిమాలు చూసుకుంటూ ఎటన్నా బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చి అలా ప్రశాంతంగా డే అంతా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది. మండే రోజు సండే గురించి ఎవరు గుర్తు చేయమన్నారు అసలు కదా? ప్రశాంతంగా ఏదో మండే రోజు మా దోమన మేము వెళ్తాం కదా, మళ్ళీ నిన్నటి విషయం గుర్తు చేసి నిన్న మనం ఏం చేసామని గుర్తు తెచ్చుకుని అబ్బా వీకెండ్ అంతా ఇలా వీక్ అయిపోయింది, అరే మళ్ళీ ఎప్పుడు వస్తుందా సండే అన అంత ఇదిగా ఎదురు చూసి ఉంటే మండే రోజు పోయిపోయి ఇలాంటివన్నీ గుర్తు చేస్తారా అనుకుంటున్నారా? ఒకటండి, ఇట్స్ అ సైకిల్. ఇప్పుడు మండే వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 రోజుల్లో సండే వస్తుంది, వీకెండ్ వస్తుంది సాటర్డే సండే. కాబట్టి ఆ హోప్తో ఎప్పుడైనా సరే, హోప్ ఈజ్ వాట్ కీప్స్ అస్ అలైవ్. కాబట్టి అదే హోప్ తోటి తొందరగా సండే వచ్చేయాలి, ఇలా వెళ్ళింది అలా తిరిగేసేయాలి రోజులు అని అనుకుంటూ సండే మాత్రం అస్సలు తొందరగా గడవకుండా కనీసం ఒక 48 గంటలు ఉండేట్టు. మరి అత్యాస ఆఫ్కోర్స్ సాటర్డే సండే కలిపితే 48 గంటలే, కాబట్టి అలా చెప్పాను. ఎందుకంటే అంతకుమించి మనం డేస్ని గంటల్ని నేను పొడిగించడం నా చేతిలో లేదు కదా, అందుకని అనమాట. సో ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి రేపటి చిత్రం భడానవి చిత్రంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
అంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భడానవి చిత్రం కార్యక్రమం December 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.